రెండు పాయింట్స్ మీకు గుర్తుండాలి. ఒక పాయింట్ ఏంటి అంటే దానం అంటే ఏమిటి. దానం అన్నా పుణ్యం అన్నా ఒకటే. దానం పుణ్యం ఇప్పుడు కలిపే వాడతాం. ఇప్పుడు దానాలు పెద్ద బిజినెస్ అయిపోయాయి. ఏదైనా దానం చేస్తామంటే, నేను కాశీలో ఉన్నప్పుడు చాలా చమత్కారాలు చూశాను. రూపాయి పావలాతో ఆవును కొని అమ్మేసేవాళ్ళు. మీకు ఎప్పుడైనా ఆవులు కావాలంటే రూపాయి పావలాకి మీరు కాశీకి వెళ్తే దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలా రూపాయి పావలాకి? వద్దా ఏ రూపాయి పావలాకి ఆవు ఎక్కడ వస్తుంది అని. ఆ కామన్ సెన్స్ మీకుంది కదా. మరి కాశీకి దానం చేసే వాళ్ళకి ఆ కామన్ సెన్స్ లేదు. గోదానాలు చేస్తారు వాళ్ళు గంగా ఒడ్డున. ఏంటి అంటే రూపాయి పావులా ఇచ్చేయండి సరిపోతుందని వాడంటాడు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి. మీరు దానం చేస్తున్నాం అనుకుని మీరు దానాలు ఏం చేయటం లే, మూర్ఖులుగా మారుతున్నారు. రూపాయి పావులతో ఏం చేస్తారండి? కానీ అది గోదానం. కాశీలు ఎప్పుడు దొరుకుతుంది? రూపాయి పావులు కాకపోతే ఇప్పుడు 20 రూపాయలు అయ్యింటే కాస్త వాటికి పెరుగుతుంది కదా. చేత దానము అంటే ఇవ్వటం, పాపము అంటే తీసుకోవటం. ఈ రెండు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. మరోతే మేము ఇస్తూనే ఉంటాము, తీసుకోము, ఇంకా మేము ఎలా బతుకుతాము? ఈ చెట్టు ఉంది, పళ్ళిస్తుంది, అది పళ్ళిస్తూనే ఉంటుందా, ఇంకా ఏమైనా ఇస్తుందా? మీకు పళ్ళేగా ఇచ్చేది అది. అందుకనే వనస్పతి దేవత, వృక్షాలను కూడా దేవతగా అందుకంటాం మనం. ఇవ్వటమే తప్ప వాటికి తీసుకోవటం ఏం తెలియదు. మరి మేము నీరు ఇస్తున్నాం కదా, అదేం అడగటం లేదు. మీరు పోస్తున్నారు, అడిగింది అది నాకు చెట్టుకు నీరు పోయిందని. ఎరువు వేయండి అని అడుగుతోందా పంట? ఎందుకు వేస్తాం? తీసుకుందామని. కానీ ఆ పంట పెరిగాక వచ్చిన విత్తనంలోంచి వచ్చేటటువంటి అనేక వృక్షాలు కానీ అనేక పంటలు కానీ తన దగ్గరే ఉంచేసుకుంటుందా ఆ పంట నాది అని, లేకపోతే ఇచ్చిస్తుందా? ఇచ్చేత పంట చేస్తున్నవాడు పుణ్యం చేస్తున్నాడా పాపం చేస్తున్నాడా చెప్పండి. ఇప్పుడు మీకు ఏమర్థమైందో, పంట ఎందుకు ఇస్తున్నాడు వాడు? తీసుకోవటానికి. పాపం చేస్తాడు. అందువల్ల ఈ సర్వనాశనాలు పంటల్లో ఎరువులల్ల వాళ్ళ వల్ల కాదు, వేసేవాడి మానసిక స్థితి వల్ల కొంపలంటుకుంటున్నాయి. అదే అర్థం అవటం కాబట్టి. కానీ ఆ పంట రావాలి అంటే మళ్ళీ నీరు అది పోయాల్సిందేగా, ఎరువు అది. అలాగే ఈ శరీరానికి ఆహారం పెట్టకుండా నువ్వు ఇతరులకు ఏం చేస్తావు, ఎవరికి ఏమి ఇస్తావు? కానీ ఎందుకు ఆహారం తింటున్నాం, ఎందుకు మనం నడుస్తోంది అది కుటుంబం అనేటటువంటి ఓ విచిత్రమైన వ్యవస్థ ఋషులు తయారు చేశారు. కుటుంబం కోసం ఏదైనా చేసేస్తారు కదా. బయట వాళ్ళకి అయితే ఏం చేయలేం, కానీ కుటుంబానికి అయితే వాడు ఎంత నచ్చినా నచ్చకపోయినా చేస్తాం కదా. అదే బయటవాడు అదే పని చేస్తే అసలు 2 రోజులు వాడి మొహం చూడవన్న సంగతి గుర్తుంచుకోండి. నేను చెప్తుంది రైటో కాదు, మీ కుటుంబాల్లో చూసుకోండి. మీ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పెరిగిన, చిన్నప్పటి నుంచి మనకి నచ్చని పనులు జరుగుతున్నా, ముసలాళం అయిపోయినా నచ్చని పనులు జరుగుతున్నా వాళ్ళని వదలం. అదే పని ఇంకోటి బయట చేసి ఉంటే ఏం చేస్తాం మనం? చేత కుటుంబాలలో మీకు తెలియకుండా ఇవ్వటం నేర్చుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ అందుకు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు కుటుంబాలు ముక్కలవుతున్నాయి. ఇంకేంటే మీ పాపం పెరిగింది. చివరికి తల్లిదండ్రుల పాపం ఎంతవరకు పెరిగిపోయిందంటే తీసుకునేది అసలు ఇళ్లలోనే ఉండనివ్వటమే. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు వృద్ధాశ్రమం ఒకటి పెట్టండి మాస్టారు, మేము డబ్బులు కూడా ఇస్తాం దానికి. కానీ ఒక కండిషన్ అండి, మా అమ్మా నాన్నని కూడా మీరే చూసుకోవాలి వృద్ధాశ్రమం. అక్కడ సిగ్గు ఎందుకు పడాలి అంటే తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా మీరు కనుక ఉపయోగపడేటట్టుంటే ఎవడో గెంటడు, గెంటుతాడా ఉపయోగపడేదాన్ని? ఉపయోగం లేదన్నప్పుడే గెంటుతాడు. అంచేత ఇవ్వటం మర్చిపోయాము. ఇవ్వటం ఎప్పుడైతే మర్చిపోతామో అన్ని కష్టాలే మీకు. అంచేత మీకు వచ్చే కష్టాలన్నీ కూడా ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ కాలంలో కర్మ అనేది లేదు. మన ఇదివరకు చేసిన ప్రారంభ కర్మ దానివల్ల ఇలా అవుతోంది అవేం లేవు. ఇప్పుడు ఇప్పుడంతా కూడా మనం ఇవ్వటం చేతగాక. అది ముందు నేర్చుకోండి, మీ కుటుంబాలలో మీరు అక్కడ ఇవ్వటం నేర్చుకోండి. ఇస్తే నాకేం లాభం? పాపం. నాకేం లాభం అంటే కావాలి కదా. సరే, ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి. కుటుంబంలో సాధారణంగా మనం చేస్తూనే ఉంటాం పిల్లలకి, వాళ్ళే ఎంతైనా మన కోసం అడగకపోయినా ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పిల్లల గురించి అడుగుతూ ఉంటారు. కానీ నువ్వేం దానం చేస్తున్నావు, నువ్వేం ఇస్తున్నావు నువ్వు అడుగుతున్న దానికి? రూపాయి పావులా ఇచ్చి ఆవు కావాలి అంటే ఆవు వస్తుంది, కానీ ఆవు బొమ్మ వస్తుంది, ఆవు రాదు. నీకు ఏది కావాలో దానికి తగిన విలువ ఇచ్చుకోవాలి. అసలు అది బుర్రలోనే మన ఆధ్యాత్మికత అనే దాంట్లోంచి, ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి. ఇప్పుడు ఇందాక మైక్ తీసుకొచ్చారు, మైక్ ఎందుకు తీసుకొచ్చారు? పెట్టాలి అని. పనిచేసింది అది? అది ఇవ్వాలి. ఏం కావాలి వాడికి? అర్థమవుతుందా? అది తప్పు జరుగుతుంది. నాకు చాలాసార్లు కాశీలో జరిగిన ఒక సంఘటన, కాశీలో కాదు లక్నోలోనే ఎక్కడో జరిగింది ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకడు రెండు పుస్తకాలు కొన్నాడు. ఉంటాయి కదా బుక్ స్టాల్స్, ఏం బుక్ స్టాల్స్, నావెల్స్ అమ్మేది. రెండు పుస్తకాలు కొనుక్కున్నాడు వాడు. అందులో ఒక పుస్తకం కవర్ తెల్లకి దొరకబడింది. రెండు పుస్తకాలు వాడు కొన్నాడు ఒకే నవల అంటే, ఒకటి ఎవడి కోసం కొని ఉంటాడు? రెండు వాడి కోసమే కొనుక్కొని ఉంటాడా? నవల కొనుక్కోడు కదా. ఇంచేత ఒక నవల ఇతరులకు ఇవ్వటానికి. ఎన్నోడు పరిచయం అయ్యాడు, కొన్నివాడు వచ్చాడు. వచ్చాక ఏ పుస్తకం ఇస్తారు మీరు? ఒక దాంట్లో కవర్ తల కిందరుగా పడింది, మోటివ్ బాగానే ఉంది. ఏ పుస్తకం ఇస్తారు మీరు? ఆనెస్ట్ గా చెప్పాలి. తల కిందరుగా పడింది ఇచ్చేస్తారు, అవునా కదా? ఆనెస్ట్ గా చెప్పండి. లెక్చర్ వింటున్నామని చెప్పకండి, అంతే కదా. చాలా సహజం అది. కానీ ఏ పుస్తకం ఇవ్వాలి? అప్పుడు అది పుణ్యం అవుతుంది. చెప్తే ఇలాంటి పనులు చాలా చేస్తూనే ఉంటాం కదా ఇళ్లలో. కానీ అది కరెక్ట్ అనుకుంటాం. అలా చేయకపోతే తల్లిదండ్రులు నేర్పుతారు కూడా, నువ్వు చిన్న పక్కవాడికి పెట్టకు. చాలాసార్లు చూస్తారు అది. ఏంటి అది? పిల్లవాడికి స్కూల్కి వెళ్తున్నప్పుడు పక్కవాడికి ఇవ్వకు. ఏంటి ఇవ్వకు? వాడికి ఆకలిస్తే వాడు ఇస్తాడన్న నీ ఉద్దేశం? ఇస్తాడా పిల్లవాడు ఆకలిస్తే ఇంకోడికి? కానీ వాడు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మీరు అది నేర్పాలి. కానీ ఎంచేది అక్కడి నుంచి మీరు మీ పిల్లల్ని తగలెట్టేస్తున్నారు. అయినా అంత అదృష్టంగా ఏదో జీవిస్తున్నారు, అది వాళ్ళ అదృష్టం, మన పెంపకం కాదు. ఉదాహరణ గుర్తుంచుకోండి, ఎప్పుడు ఇతరులకు ఏది ఇచ్చినా మంచిది ఇవ్వండి, చెడ్డది మీ దగ్గర ఉంచుకోండి. అమ్మయ్యా మాస్టర్ ఇంకా రేపటి నుంచి మేము క్లాస్కి రాము, ఇలాంటిదా మాకు చెప్తారు? నాకంతా వచ్చేయాలి, ప్రపంచంలో ఉన్న శక్తి దానం అంతా వచ్చేయాలి, మిగతా వాళ్ళకేం మిగలకూడదు. ఆ కోరికతో వెళ్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, సిద్ధి సాయి దగ్గరికి వెళ్ళినా మీరు పాపం చేస్తున్నారు. ఏంటి పాపం చేసేది? పరీక్షకు చదవలేదు, ప్రయోగశాలు చేసేస్తాం, పాస్ అయిపోవాలి. ఆనెస్ట్ గా చెప్పండి, మీ సంగతి నాకు తెలియదు కానీ నేను అలాగే ప్రయత్నాలు చేశాను, చదవను, కష్టపడను. కానీ రిజల్ట్ ఏం రావాలి? పాస్ అయిపోవాలి. అందులో ఇంకాను బాగా చదివిన వాడికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి. లేకపోతే నువ్వేం సాయివయ్యా? నేను నీ ప్రయత్నం చేశాను. నేను అర్థమవుతుందా? తప్పెక్కడ జరుగుతుంది? నీకు ముందు అర్హత ఉండాలి దేనికైనా. అర్హత లేకుండా కల్పవృక్షం వచ్చినా మీరు గంగలో దిగిపోతారు. మన అదృష్టం బాగుండి కల్పవృక్షం మనకు దొరకటం లేదు. కానీ ఒంగోలులోనే నేను చాలా కల్పవృక్షాలు చూశాను, చాలా ఉన్నాయి కల్పవృక్షాలు. నిజంగా చెప్తున్నాను, అది ఏదో వృక్షానికి ఏదో ఉదాహరణగా ఏం చెప్పటం, ఉన్నాయి కల్పవృక్షాలు. కానీ మన అదృష్టం నేను ఎప్పుడు ఎక్కడ చూస్తానంటే అదేంటది డస్ట్బిన్స్ ఉంటే పరమ అసహ్యం అయినటువంటి పరిస్థితుల్లో ఆ చెట్లు ఉన్నాయి అమ్మయ్యా అనుకున్నా నేను. ఇంకేంటి అది కల్పవృక్షం అని తెలిసాక ఇప్పుడు మీరు ఈ క్షణంలో పరిగెడేస్తారు. పరిగెడతారు సరే, నాకే అభ్యంతరం లేదు. వెళ్ళాక అక్కడ మా గురువుగారు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఎండాకాలంలో ఒకడు వెళ్తున్నాడు రోడ్డు మీద, ఎండాకాలం దాహం వేసింది, ఏదో చెట్టు కింద కూర్చున్నాడు. వాడికి తెలియదు అది చెట్టు నీడ కల్పవృక్షం అని. మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు వచ్చి, మంచినీళ్ళు వచ్చాక ఇంకా ఆగడు కదా, దాహం వేసింది, మంచినీళ్ళు తాగాను, ఇంకెందుకు మళ్ళా మంచినీళ్ళు వచ్చాయి కదా, ఇంకా ఏదేదో అడిగాడు, మస్తుగా తెలిసాడు కావలసినవన్నీ. తిన్నాకేం కావాల్సి వస్తుంది, మంచం కాదు, మంచం కూడా అడిగాడు. అది మామూలు మంచం కాదు, అది హంస తూలిక ఏదో ఉంటుంది కదా, నాకు తెలియదు ఎలా ఉంటుందో, రావ కథల్లో చదువుతాం కదా హంస తూలిక తలపమని అది అడిగట్ట. అది వచ్చిందట, నాకు తెలియదు ఎలా ఉంటుందో వచ్చిందిట. వచ్చేగానే ఇక్కడ ఏదో రాక్షసు ఉందేమో, నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. ఏమయ్యాడు చెట్టు, మీరు అడిగే ముందు చాలాసార్లు మీరు ఏదో ఏదో అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరగనివి అంటే ఈ ప్రమాదం ఉందన్నమాట. అందులో ఏ ప్రమాదం ఉంది? హంసతులుగా తలపం అనుకుంటారు, వెనకాతల రాక్షసు వచ్చి తినేస్తుంది. అది అలాంటివి జరగనివ్వరు కదా తెలిసిన వాళ్ళు. అది మీరు అర్థం చేసుకోగలిగితే మీరు హంసతులుగా తలపం అడుగుతారా అడగరా? అడుగుతారా? అడగండి. దాని తర్వాత రాక్షసి అనుకోకండి. జరగకపోతే రాక్షసి అనుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? తీసుకోవటం ఇవ్వటం అనేది చెప్తున్నాను నేను, అంతే తప్ప కథలేం చెప్పటం లేదు. మీరు చూసుకోండి ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు. ప్రతి మాట ఏ ఉద్దేశంతో అంటున్నారు మీరు? అది వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకండి. మళ్ళా నేను మాస్టర్ లెక్చర్ ఇచ్చారు కదా, మేము లెక్చర్ ఇచ్చేస్తామండి. మీరు మారాలి, మీరు మారాలి. అప్పుడు మీరు ఎప్పుడైతే ఇవ్వటం నేర్చుకుంటారో మొట్టమొదట జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఏంటి అంటే స్వర్గం లభిస్తుంది అంటారు. స్వర్గం అంటే మీకు తెలియదు, మీ దృష్టిలో స్వర్గం ఏంటి అంటే పని చేయకుండా టైంకి టిఫిన్ వచ్చేయాలి. మళ్ళా టిఫిన్ ఇవాళ ఇడ్లీ ఇస్తే, రేపు ఇడ్లీ ఇస్తే, మూడో రోజు ఇడ్లీ వస్తే మళ్ళా మీకు కోపం వచ్చేస్తుంది. ఇక్కడ అయితే భరిస్తాం, ఇక్కడ నాకేంటో రెండే కనిపిస్తాయమ్మా, ఇడ్లీ దోశలే, మూడో రకం కనిపించవు. ఒకవేళ ఉన్నా వాటి యొక్క ప్రత్యామ్నాయాలే, అలాగే చేస్తారు కదా. మనం ఏదో భరిస్తున్నాం కానీ స్వర్గంలో భరించాం. ఏ రోజు అదేనా? 365 రోజులకి 365 రకాల టిఫిన్లు కావాలి ఫుడ్లో. ఇదంతా వచ్చేస్తాయి. తర్వాత మీరు ఆడుకోవాలనుకుంటారు, లేకపోతే చిరంజీవి సినిమా, ఇప్పుడు చిరంజీవి సినిమా చూడరేమో, అది తెలియదు. ఇప్పుడు యాక్టర్స్ ఎవరు? ఆవిడ రవియా నాగా. కొత్త హీరోస్ ఎవరు అమ్మా? కొత్త హీరో పేరు చెప్పండి ఒకళ్ళు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. అబ్బే, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పాతే. సరే, ఎవరో ఒకళ్ళు, వాళ్ళ సినిమాలు కావాలి. స్వర్గానికి వెళ్తానికి అందుక పొద్దున్న లేవటం, తినటం, పడుకోవటం, సినిమాలు చూడటం. మీ ఉద్దేశం అంతే కదా స్వర్గం అంటే. లేకపోతే స్వర్గానికి వెళ్ళి పనిచేస్తాను అనుకుంటారా మీరు? ఆనెస్ట్గా చెప్పండి. మీరు ఒకసారి చేతులు ఎత్తండి, స్వర్గానికి వెళ్ళి పనిచేస్తాను. ఉందా ఎవరికైనా స్వర్గానికి వెళ్ళి పనిచేయాలని ఉందా? నాకు తెలియదు, నా ఉద్దేశం చెప్పాను మిమ్మల్ని అంటే. నేను నాకు తెలియదు మీరేమనుకుంటారు. నా ఉద్దేశం స్వర్గం అంటే అది. కానీ అలాంటి స్వర్గంలో మీరు ఊహించలేరు. నిజంగా అలాంటి స్వర్గం మీకు ఇస్తే 4 రోజులు పారిపోయి వస్తారు, బోర్ కొడుతుంది అనుకుంటారు మీరు. ఏదో మొదటి 2 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత పరమ బోర్ కొడుతుంది. అది అక్కడ మీరు స్వర్గం అంటే, మీరు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుందంటే, ఏ స్వర్గం వస్తుంది మీకు? మీకు మృత్యు ఉండదు. అమరులు ఉంటారు స్వర్గంలో. ఎవరు ఉంటారు? అమరులు. అమరులు అంటే మృత్యువు లేని వాళ్ళు ఉంటారు. అంతే తప్ప అక్కడ మీకు టైంకి టిఫిన్ వచ్చేయటం, హంసతులకా తలపాలు వచ్చేయటం, ఇంకా కొంతమందికి ఇంకా ఏవేవో రకరకాల పేర్లు గుర్తొస్తూ ఉంటాయి. అర్జునుడికి కూడా అలాంటివి వస్తే పాపం అర్జునుడు జాగ్రత్త పడ్డాడు. అవంతా కాకుండా ఏం జరగాలి? స్వర్గంలో ఏ స్థితి రావాలి మీకు? ఎప్పుడైతే మీరు ఇలా జీవించటం మొదలెడతారో మీకు మృత్యు ఉండదు. మొదటి లాభం అది. మరి చావుడు వాడు ఇప్పుడు కూడా, ఇప్పుడో ఒకసారి మంచి పని చేసిన వాడు చావుడు కదా. ఇప్పటికీ మనం భగత్ సింగ్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం కదా. భగత్ సింగ్ ఫ్రెండ్స్ పేర్లు మనకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ కుటుంబం ఎక్కడుందో తెలియదు, అమరుడే కదా. కానీ ఇక్కడ గురువుగారు చెప్పేదంటే మీ భౌతిక శరీరం కూడా అమరత్వాన్ని పొందుతుంది, అది స్వర్గం అంటే. రెండోదేంటి, మనం చేసేటటువంటి ఈనాడు జరుగుతున్నటువంటి అనేక పనులలో కర్మబంధం ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం, రుణానుబంధం. నా కర్మ ఎలా ఉంది అది మర్చిపోండి, 2000 సంవత్సరం నుంచి కర్మలు పనిచేయటం లేదు. 2000 సంవత్సరం వరకు ఉన్న కర్మలన్నీ కూడా 1999 December 31 కర్మల ద్వారా వచ్చే బంధాలు. అర్థమవుతుందా భాషను? అది కర్మబంధం అంటే అర్థమవుతుందా? ఇందువల్ల వచ్చిందంటే నా కర్మ ఇలా ఉందయ్యా బాబు, కింద జన్మలో ఏం చేశాను? కింద జన్మలో కాదు అసలు, ఇప్పుడు ఈ జన్మలో కూడా చేసిన కర్మలు ఆవిడకి అంటటం లే. దానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు చేసిన కర్మలు మనకు తెలుసు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం చూస్తాం, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలియదు. ఉదాహరణలు ఎందుకు పేరు పెట్టి చెప్పటం లేదంటే ఎవరిని నేను కించపరచదలుచుకోలేదు. కానీ వాళ్ళు చేసిన కర్మని బట్టి చూస్తే, వాళ్ళున్న స్థితిని చూస్తే మీకు చాలా మందికి అనుమానం వస్తుంది, అదేంటి ఇలాంటి కర్మలు చేశాడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి? అక్కడ ఇవ్వటం నేర్చుకున్నాడు వాళ్ళు, తీసుకోవటం కాదు. ఇవ్వటం మొదలెట్టే కానీ నువ్వు ఏ కర్మ చేసినా నువ్వు వచ్చే స్థితికి వెళ్తావు. అంచేత ఆ కర్మబంధాన్ని మర్చిపోవాలి. అంచేత ఈ కోరిక తీరటం లేదు, ఆ కోరిక తీరటం లేదు, ఇదివరకు జన్మల్లో జరిగినవి ఏం కాదు. ఇవ్వటం మర్చిపోయారు. ఆ ఇవ్వటం అనేది నేర్చుకోవటానికి మీరు చేస్తున్నటువంటి ప్రతి పని చూసుకోండి. ఫ్యాన్ పెట్టాము, 5-6 కూర్చుంటారు. ఫ్యాన్ దగ్గర ఎవరు కూర్చుంటాడు? మనం కూర్చోకూడదు. పరిస్థితి బట్టి నువ్వు గాబరా పడిపోయి ఊపేసరపడటం లేదు, ఇంకా పడిపోతున్నాను అన్నప్పుడు ఈ త్యాగాలు చేస్తే మూర్ఖత్వం. కామన్ సెన్స్ ఉండాలి మనం. అంటే ఎక్కడైనా సుఖంగా ఉంటుంది అని నీకు అనిపించింది, నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఇతరులకి ఇవ్వగలిగినప్పుడు కండిషన్ అది. ఇక్కడ మళ్ళా మీరు కామన్ సెన్స్ ఉంచుకోకపోతే ఇచ్చి కాగబడతాడు. ఇవ్వగలిగితే ఇచ్చేయండి. అంతేత సినిమాకి వెళ్తాం, మనం ఏం చేస్తాం టికెట్ కోసం? నాకు తెలియదు మీరేం చేస్తారు. చిన్నప్పుడు అయితే నేను లోపలికి దూరి 2-3 షర్ట్లు కూడా తిరిగిపోయినట్టు గుర్తు నాకు. ముందు నేను తీసుకోవాలి టికెట్. మరి ఇప్పుడేం చేయాలి? నీ టికెట్ ఇంకొకళ్ళకి ఇవ్వకు, కనీసం ఇంకోడెవరో మీద పడిపోతూ ఉంటే సరే నువ్వే తీసుకోవాలి. నేను సినిమా చూడాలి, ఇవాళ కాబట్టి రేపు చూడు, ఏమవుతుంది? అది లాస్ట్ షో అండి మాస్టారు అంటారు. లాస్ట్ షో అంటే నువ్వు తప్ప అవడు ఉండుండడు అన్నది కూడా గుర్తుంచుకో, అంతే కదా. ఇంకా సినిమా వాడు సినిమా హాల్ నుంచి తీసేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అంతే మీకు టికెట్ ఎలా దొరుకుతుంది? అర్థమైందా? ఇవి నేర్చుకోండి, ఇది చాలా ముఖ్యం. అంతే తప్ప మీరు గురువుగారికి ఏదో చేస్తాం అది కరెక్ట్గా ఇది చేయలేని వాడు గురువుకి ఏం చేస్తారు? అందుకనే ఇప్పుడు సీరియస్ అవుతున్నా కదా. మైక్ ఉండాలి నా కోరిక అనుకుంటున్నాడు, అవుడు కదండి. సంకల్పం అంటే ఏంటి? తక్షణం చేయాలి. నా అలవాటు చాలామంది తెలుసు, చాలా కొన్ని నాకు సంబంధించకుండా ఉండి అంటే నేను చేయలేను, వాళ్ళకి ఎలాగో అవసరం లేదు అనుకుంటే నేను వాళ్ళని బలవంతం పెట్టాను. కానీ లేకపోతే తక్షణం చేయాల్సింది. మీరు తక్షణం చేయటం మొదలెట్టండి, మీ జీవితాలు మారిపోతాయి, స్వర్గం అయిపోతుంది. కర్మబంధాలు ఉండవు. ఏదో పూర్వజన్మలో ఏం తప్పు చేశాను, ఈనాడు నాకు ఈ కోరిక తీరటం లేదు. దానితో డాక్టర్లకి పాపం కర్మబంధం గురించి ఏమీ తెలియదు, ఇదంతా చెప్పడం రాదు డాక్టర్లకి. వాళ్ళు కానీ తీసుకుంటూ ఉంటారు మన దగ్గర. ఏం తీసుకుంటూ ఉంటారు? ఫీజు తీసుకుంటూ ఉంటారు. చాలాసార్లు మీకు తెలియదు ఆ ఫీజు వల్ల మీ రోగాలు తగ్గుతున్నాయి తప్ప డాక్టర్ మందు వల్ల కాదు అని చాలా మందికి తెలియదు అది. కానీ మీరు బయట వాళ్ళకి ఇవ్వలేరు కదా, దారిలో పోయే దానికి ఇవ్వలేరు కదా. మళ్ళా మీకు వాడు నాకేమిచ్చాడని అనుకుంటారు కదా. ఏమిస్తాడు వాడు మీకు? చిన్న సూది పొడుస్తాడేమో, లేకపోతే ఓ రెండు మాత్రలు ఇస్తాడేమో, ఇంతనే వాడు చేసేది. బిజినెస్ చూసుకోండి మీరు, బిజినెస్ అంటుంది ఎందుకంటే మీ ఆచరణ ఇంట్లో పిల్లలతో కానీ తమ్ముళ్లతో కానీ పక్క ఇంట్లో వాళ్లతో కానీ మీరు ఇలాగే ఆచరిస్తున్నారో కాదో చూసుకోండి. మీ అనేక బాధలకి కారణం అది, అంతే తప్ప దేవుడు దెయ్యం కర్మ అది ఏం లేదు. ఇప్పుడు ఒకడికి మన మీద కోపం వచ్చి గుండు కొట్టేస్తాడు, ఇంకోడు దేశాన్ని రక్షించడానికి 500 మందిని చంపేస్తాడు. 500 మందిని చంపేసిన వాడిని ఏం చేస్తారు మీరు? మెచ్చుకుంటారా? చంపాడా? తప్పే చేశాడా? వాడిని ఎందుకు మెచ్చుకుంటున్నావు? అర్థమైందా నీ ప్రశ్న జవాబు? అర్థం కాకపోతే ఆలోచించుకో. ఎందుకంటే ఆ మాత్రం కూడా ఆలోచించడానికి నేను ఛాన్స్ ఇవ్వకపోతే మీ బుర్రలు పనిచేయవు. ఇంకా ఇద్దరు చంపుతున్నారు, తప్పు చేస్తున్నారు. కానీ ఒకడు తప్పు దేనికోసం చేస్తున్నాడు? మంచి కోసం చేస్తున్నాడు. అర్థమైందా? ఎప్పుడైనా బుర్రకే అంటే తప్పు చేసినా మంచే వస్తుందా? అర్థమైందా? వస్తుందా మంచి? పరమవీర చక్రం కూడా వస్తుందేమో చూసుకో. అచ్చారు కావాలని తప్పు చేయక, తెలుసు తప్పు చేస్తే ఒప్పుకోడు. క్లియర్? ఇంకా కర్మలు అవి ఏం లేవు. మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అన్నది చూస్తారు తప్ప ప్రకృతి, నువ్వేం చేశావో ప్రకృతి చూడదు. ప్రకృతికి ఈ సంబంధ బాంధవ్యాలు ఏం తెలుసని ప్రకృతికి ఏమీ తెలియదండి. మనుషులు పెట్టుకున్న ఈ పిచ్చివంతాను మానవులు తప్ప ఇంకా ఎక్కడా లేవు. మానవులు ఎంత ఆనందంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. బయటకు వెళ్తే మనకే డౌట్. హైదరాబాద్ లాంటి ఊళ్ళో అయితే కొంతమంది పేరెంట్స్ 7 గంటలు దాటాక బయటకు వెళ్ళనివ్వటం లేదు పిల్లల్ని, టెర్రరిస్ట్ ఏదో చేస్తారని. నేను చెప్పే నువ్వేం పేపర్లు చదువుతాయా బాబు? టెర్రరిస్ట్ రాత్రి కొట్టినట్టు ఎక్కడా వినలేదు నేను. వాళ్ళు డేట్ అయినానే కొడతారు. అక్కడ కూడా ఎలాగో అలా కంట్రోల్ చేయాలనే తప్ప. ఇప్పుడు అర్థమైందా? నోటితో ఏం చెప్తున్నారు? వాడిని ఏదో కొట్టేస్తాడని. కానీ వీడి కోరిక ఏంటి? వీడు బయటకు వెళ్లకుండా ఆపాలి. తప్పు ఏంటో అర్థమైందా? మరి ఆలోచన అలా అని మీరు ప్రతిదీ ఆలోచించుకుంటూ చేయొచ్చా చేయకూడదా అంటే, చేయొచ్చా చేయకూడదా ఏమొచ్చినా, రైటో తప్పో తెలీదు, మీరు ఈ ఉద్దేశంతో చేస్తున్నారు. రైటా తప్ప? అది రైటే అని ఇందాక చెప్పే కదా. నీ మంచి ఉద్దేశంతో తప్పు చేసినా మార్కులు పడిపోతాయి. ఇక్కడ ఉద్దేశం ఇంపార్టెంట్. ఇంకా అక్కడ ఉద్దేశం మంచి ఉద్దేశం కాదు ఆపటం. పిల్లవాడు బయటకు వెళ్లకుండా ఉండాలి, ఈ వంకతో ఆపుతుందో, ఉద్దేశం తప్పు కదా. అందువల్ల తప్పది. కానీ నీకు నిజంగా తెలుసు ఇవాడు ఎవడో వస్తున్నాడు, ఆ టైంకి నా ఫ్రెండ్ వచ్చినప్పుడు నా కొడుకు ఇంట్లో ఉంటే మంచిది, వాడు ఉద్యోగం వస్తుంది, ఆయనతో పరిచయం చేస్తే అని. వీడు ఎలాగో కుర్రవాడు విండు కదా, అప్పుడు ఈ వంకతో ఆపాడు అనుకో, రైటా తప్ప? అర్థమైందా ఉదాహరణ? అంటే మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఏం చేస్తున్నారు. మీ చేతల్లోనే అంతా ఉంది, మ్యాజిక్ అంతా కూడా. పెద్ద పెద్ద పనులు ఏం చేయకల్లే. ఇక్కడ నిన్న చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇచ్చాశక్తి సంకల్పశక్తికి తేడా తెలియాలి. కోరుకుంటే సరిపోదు, నాకు ఫలానాది కావాలి అనుకుంటే కోరిక. ఆ కోరిక తీరటానికి నువ్వేం చేయగలవు, ఏం చేశావు, అది సంకల్పం. అది కరెక్టా తప్ప నీకనే అవసరం. నువ్వు కరెక్ట్ చేసినా తప్పు చేసినా ఫలితం కరెక్ట్గానే వస్తుంది. ఆ భావం అర్థమైంది కదా. అంటే ప్రతిసారి తప్పేమో అనుకుని మానేశాను అంటే నీకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే సైన్స్లో చాలా విచిత్రంగా ఒక ఉదాహరణ చెప్తారు. తూర్పు వైపు వెళ్ళాలి అంటే నువ్వు ఏ దిశలో వెళ్ళాలి? తూర్పుకి వెళ్ళాలి. ఎటు తిరిగి వెళ్తాం? కానీ నీకు తెలుసా, పశ్చిమానికి తిరిగే వెళ్తూ ఉంటే తూర్పుకే వెళ్తావు కాదా? పృథ్వీ మీద తూర్పు వెళ్ళాలి అని ఉంది, నువ్వు పశ్చిమానికి వెళ్తూ ఉంటావు, చివరికి ఎక్కడ చేరుతావు? తూర్పుకే వస్తావు. దానికంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఉపయోగం కాదు, ఏం కావాలి అన్నది క్లియర్ గా ఉందా, దానికి ఏం చేస్తున్నావు. అంచేత ఇది ఎందుకు ఇంత రిపీట్ చేస్తున్నారంటే, ఈ పిచ్చి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. చేయొచ్చు చేయకూడదు, చేయొచ్చు చేయకూడదు మీరు నిర్ణయించుకోండి. అన్నీ చేసుకోవచ్చు కానీ మాస్టర్ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పారని మీరు కావాలని పిచ్చి పని చేస్తే పాపమే. తెలిసి తెలియక తప్పు పని చేస్తే ఉద్దేశం మంచిది కనుక కరెక్టే. అర్థమైందా క్లియర్గా? అది గుర్తుంచుకోండి. అంచేత నా పిల్లవాడిని పెంచాలి, ఏమో మాస్టర్ ఏమో ఇవ్వటమే తప్ప ఏమో అడగొద్దన్నాడు, మరి వాడికి చేయొచ్చా చేయకూడదా వాడితో, నీకెందుకది? వాడి మంచి నువ్వు కోరుకుని నువ్వేం చేసినా అది కరెక్టే. ఎవరికి? నీకు. వాడికి మళ్ళా వాడు చేసిన దాన్ని బట్టి వస్తాయి, నువ్వు చేసిన దాన్ని బట్టి ఏం రావు. అర్థమవుతుందా? వాడిచ్చుకుంటే వాడికి ఏదైనా వస్తుంది తప్ప నువ్వు చేస్తే ఎందుకు వస్తుంది? చేత దాన్ని నేర్పటానికే ఈ కండిషన్ ఏం పెడుతున్నాను అంటే, మీరు వినటానికి వస్తూ నేనేం చెప్పానో తెలియకపోతే ఏమర్థమవుతుంది మీకు? నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. కాశీలో ఉన్నప్పుడు కొంతమంది వెళ్తూ ఉండేవాడిని ఇళ్లకి, స్నేహితులింటికి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, బామ్మలు తాతలు వాళ్ళు. రామకృష్ణ వచ్చాడు అనగానే వచ్చేవారు, రెండు మంచి మాటలు చెప్పిన ఆయన అనేవారు. అమ్మయ్యా అనుకునేవాడిని, రెండే అడిగారు కదా, రెండు మంచి మాటలు చెప్పేద్దామని. తర్వాత వినరే చెప్పు అంటారు. నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందా? మంచి మాటలు వింటాం కాదు, వింటే ఏమవుతుంది? తీసుకుంటున్నారు మంచి మాటలు, మీరు తిరిగి ఇస్తున్నారా? పాపమే అవుతుంది, పాపమే అది కాదా? మంచి తెలిసి చేయకపోవటం కంటే పాపమే ఉంది. అంటే నన్ను ఒకడు అడిగాడు, ఏంటో రామకృష్ణ నువ్వు చెప్తూ ఉంటావు ఇలాగే, మేము కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం అని. నేను మనసులో అనుకున్నా అన్న కన్ఫ్యూజ్ చేయటమే బెటర్ అని. కానీ ఓ యాక్సిడెంట్ అయింది, ఓ డాక్టర్ ఉన్నాడు అక్కడ, మిగతా కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. డాక్టర్కి ఏం చేయాలో తెలుసు కానీ చేయలేదు, మిగతా వాళ్ళు సహాయపడలేదు. ఎవరు తప్పు చేశారు? అర్థమైందా చెప్పండి? అర్థమవుతుందా? ఇది నేర్చుకోండి మీరు. ఇంకా ఇది నేను సాధనా క్యాంపుల్లో లెక్చర్లు ఏమను, ఒకళ్ళ మీద ఒకళ్ళని ఇవ్వటం తీసుకోవటం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయిస్తావి. లేకపోతే కూర్చొని ప్రాణాయామాలు చేసి అవి చేస్తే ఏమవ్వవు, ఆరోగ్యం బాగుపడుతుంది. అందులో డౌటే ఉంది, ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం బాగుపడదని ఎవడు అంటాడు? కానీ ఆరోగ్యం కోసమా మనం చేస్తున్నాం, లేకపోతే మన ప్రారంభం మారాలన? ఆరోగ్యం ఏం చేసినా వస్తుంది, దానికి మీరు ప్రాణాయామాలే చేసుకోవట్లేదు. ఇంచేటి ఇవాళతో ఇక దాపుతున్నాను నేను. రేపు వచ్చినప్పుడు మాత్రం నిన్న స్పీచ్ ఇవాళ స్పీచ్ కూడా వినాలి. ఇంకా నిన్న చెప్పిందే నేను రిపీట్ చేశాను ఇవాళ, యాక్చువల్గా తప్పు అది నేను చేసింది. కానీ మళ్ళీ ఇవ్వకపోతే ఇంతమందికి ఇవ్వలేదని మళ్ళీ నా గురువు ఏం చేస్తారో, నా భయం నాదమ్మా మీ మీద ప్రేమ కాదు. జై గురుదేవ్.
టికెట్ లేకుండా మీరు ఏ సినిమాకి వెళ్ళారు?